చేస్తాడో ఈ గ్రంథశక్తి వాడికి శుద్ధమైన వాక్కు ఇస్తుంది. ఆ వాక్కు వల్ల దీవిస్తే ఆ దేవన జరుగుతుంది. ఇవేమీ లేకుండా దీవిస్తే వాడి దేవన ఫలించదు. ఇతడు పులస్త్యుడు, అటువంటి గొప్పవాడు. అతడి వాక్శుద్ధి గొప్పది. అందువల్ల అతడు అన్నట్టుగా నీకు జ్ఞానం వస్తుంది, అది సత్యం అవుతుంది అని దీవించాడు. ఇతి పూర్వం వశిష్ఠేన పులస్త్యేన చ ధీమత యదుక్తం తత్స్మృతిం యాతి తత్ప్రశ్నాదఖిలం మమ. ఈ కథంతా కూడా పరాశరుడు ఎవరికి చెప్పాడు? మైత్రేయునికి చెప్పాడు. మైత్రేయ, నువ్వు నన్ను ఈ సృష్టి క్రమం గురించి అడిగావు. అడగగానే ఇంతో పూర్వం ఈ కథంతా గుర్తొచ్చింది. ఆనాడు వశిష్ఠుడు పులస్త్యుడు ఇద్దరు నన్ను దీవించారు. పులస్త్యుడు నాకు పురాణాదులు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు గోచరిస్తాయన్నాడు. మా తాతగారు దానికి తథాస్తు అన్నాడు. ఆ అనుగ్రహం వల్ల ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నలకి జవాబులన్నీ నాకు గుర్తొచ్చేసాయి, తెలిసాయి. ఇవి నేను నీకు వివరిస్తాను, చాలా శ్రద్ధగా విను. దీనికి పురాణ సంహిత అని పేరు. అటువంటి పురాణ సంహితలో విష్ణు పురాణం అనేటటువంటి విశేషాన్ని నీకు ఇప్పుడు వివరిస్తున్నాను. ఈ సృష్టి ఆరంభము, ఈ విధమైనటువంటి తత్వములు అన్నీ కూడా అందులో ఉన్నవే. అటువంటి విష్ణు పురాణాన్ని చెబుతున్నాను. విష్ణోః సకాశాత్ ఉద్భూతం జగత్తత్రైవ చ స్థితం స్థితి సంయమకర్తాసౌ జగతోస్య జగచ్చేసః. మహానుభవ, ఈ జగత్తంతా సృష్టి స్థితి లయము అనే మూడింట్లో ఉంది. అంటే ఒకడు దీన్ని సృష్టించాడు, మరొకడు దీన్ని ఏం చేశాడు? పోషించాడు. మరొకడు దీనిని తనలో కలుపుకున్నాడు. ఈ మూడింటికి సృష్టి స్థితి లయము అని పేరు. ఈ మూడింటికి మూలకర్త భగవంతుడైన విష్ణువు, వాసుదేవుడు. ఆయనలోనే ఈ సృష్టి అంతా ఉన్నది. ఆయనే దీన్ని బయట పెడుతున్నాడు, మళ్ళీ ఆయనే దీనిని లాక్కుంటున్నాడు. అలా మూడు రూపాలు ధరించే ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. ఇలాంటి త్రిమూర్తి ఆత్మకుడైన మహాపురుషుడికి వాసుదేవుడని విష్ణువని పేర్లున్నాయి. ఆయన పురుషోత్తముడు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. నాయన మైత్రేయ, ఎవడైతే వికారములు లేకుండా ఉంటాడో, ఎవడు బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలతో ఈ జగత్తంతటినీ కూడా సృష్టిస్తున్నాడో, పోషిస్తున్నాడో, తనలో లయం కలుపుకుంటున్నాడో, అటువంటి మహానుభావుడు, ఏ వికారం లేనివాడు, శుద్ధ స్వరూపుడు, అవినాశి. ఆయనకి నాశనం లేదు ఆ భగవంతుడికి. మిగతా వాళ్ళందరికీ కూడా నాశనం అన్నది. నాశనం లేదు కాబట్టి నిత్యాయ అన్నారు. నిత్యస్వరూపుడు. నిత్యము అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ ఉండేటటువంటి అటువంటి ఆయనను, ఆ పరమాత్ముణ్ణి. సదైక రూప రూపాయ, ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటాట. మనం అలా కాదు, ఇంతున్నాం ఒకప్పుడు, అంతయ్యాం, పొడుగయ్యాం, నల్ల జుట్టు, కొద్ది రోజులకి నల్ల జుట్టు కాస్త వెండి రంగు. అదేంటో విచిత్రం, వెండి అంటే ఇష్టం మనకి, కానీ జుట్టు వెండి రంగులోకి వస్తే మళ్ళీ చిరాగ్గా ఉంటుంది మనకి. సృష్టి రహస్యం ఏమిటో. మరి జుట్టు అంతా ఇలాగ నెరిసిపోతుంది, ఇంకా కొద్ది రోజులు పోయాక వంగిపోతాడు, తర్వాత కొద్ది రోజులకి కనపడకుండా పోతాడు, కంటికి ఎదురుకుండా రూపం ఉండదు. ఇన్ని మార్పులు చెందాయి, కానీ ఆయన మాత్రం సదా ఏకరూపాయ, సదా ఏకరూప, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు ఆ భగవంతుడిలో, నో మార్ప్స్. అలాంటి వాడు ఆ మహానుభావుడు. అటువంటి వాడికి, వాసుదేవునకు, సర్వజిష్ణవే, ఎప్పుడూ విజయం తప్ప అపజయం ఎరగని వాడు ఆయన. భగవంతుడికి అపజయం ఉండదు, ఎందుకంటే ఆయనకి కల్మషాలు ఉండవు కనుక. మనకు కల్మషాలు ఉంటాయి, ఆయనకి కల్మషాలు ఉండవు. కాబట్టి ఆయనకి ఎప్పుడూ విజయమే. అటువంటి మహానుభావుడికి నమస్కరిస్తున్నాను. ఏకానేక స్వరూపాయ స్థూల సూక్ష్మాత్మనే నమః అవ్యక్త వ్యక్త రూపాయ విష్ణవే ముక్తి హేతవే. సర్గస్థితి వినాశానాం జగతో యో జగన్మయః మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే. ఆహా, ఆ మహానుభవుడా విష్ణువు ఎటువంటి వాడు? ఇంకా ఒక్కడు ఆయన ఏక పురుషుడు, ఏకో నారాయణ, ఉన్నవాడు ఒకడే నారాయణుడు. అయినా అనేక రూపాలు ధరిస్తాడు, నానా రూపాలు ధరిస్తాడట. ఒక్కొక్కప్పుడు స్థూలాకారం ధరిస్తాడు, ఒక్కొక్కప్పుడు సూక్ష్మాకారం దక్కగా కనపడతాడు. ఇంత రూపాలు ధరిస్తాడు, అంతంత రూపం ధరిస్తాడు. ఒక్కొక్కప్పుడు అవ్యక్తుడు, ఒక్కొక్కప్పుడు వ్యక్తం. కారణం ఆయనే, ఆ కార్యము ఆయనే. కార్యం జరిగిందంటే, ఆ పని జరిగిందంటే పనికి ఏదో కారణం ఉంటుంది. పని ఆయనేట, ఆ పని జరగడానికి గల కారణం కూడా ఆయనే. అందుకే కార్యకారణ స్వరూపుడు ఆయన. తర్వాత తన భక్తులకు ముక్తి కారకుడట, ముక్తి హేతవే ముక్తులు ఇవ్వచ్చే కారకుడు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయనకు ఒక నమస్కారం చేసుకుంటున్నాను. ఎవడో ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నాడో అటువంటి విశ్వరూపుడైన ఆ ప్రభు, విశ్వము యొక్క ఉత్పత్తి స్థితి సంహారములు మూడింటికి మూలకారకుడైన వాడు, ఈ జగత్తంతటికి ఆధారభూతుడైన వాడు, విశ్వానికి అధిష్టానధాత్రుడు, అతి సూక్ష్మాతి సూక్ష్మస్వరూపుడై అన్ని ప్రాణులలో ఉండే ఆయనకి నమస్కారం. అన్ని ప్రాణులలో ఉండే ఆ పురుషోత్తముడు అవినాశస్వరూపుడు. అందుకే ప్రాణులలో ఆయన ఉన్నప్పుడు ఆ ప్రాణి బతికున్నాడన్నాం. ఆ ప్రాణిలోంచి ఆయన తప్పుకోగానే వీడు చచ్చిపోయాడను. అంటే భగవంతుడుంటే అది శవం, ఆయన తప్పుకుంటే శవం, అంతే తేడా. అందుకే ప్రాణికి మాత్రం చావు లేదు, శరీరము నశిస్తోంది తప్ప శరీరములో ఉంటే ప్రాణము మాత్రం నశిస్తుందా? అది నశించదు, ఇక్కడ నుంచి ఇంకో తోటికి ఎడుతుంది అన్నమాట. ఆ నాశనము లేనటువంటి ఆ ప్రాణస్వరూపుడు, ఆ భగవంతుడు అవినాశస్వరూపుడు, ఆయనకి నమస్కారం. వాస్తవానికి ఆయనే పరమ అర్థస్వరూపుడు, అతి నిర్మల జ్ఞానస్వరూపుడు. అజ్ఞానంతో ఉండే ఈ పదార్థాలలో విజ్ఞానం నింపేవాడు ఆయన. అటువంటి మహానుభావుడు, కాలస్వరూపుడు, ఆయనకి నమస్కారం చేస్తున్నాను. ఆ జగదీశ్వరుడు అసలు పుట్టుక లేనివట్ట, అందుకని అభవుడు అంటారు ఆయన్ని. మరి పుట్టుక లేనివాడు ఎందుకు పుడుతున్నాడు అంటే అదొక లీల. పుట్టుక లేని ఆయన పుట్టడం ఉన్నదే, అదొక విశేషం. ఈ సృష్టి స్థితిలయాలు చేయడం కోసం అలా పుడుతూ ఉంటాడు, కాల ప్రభావంతో ఉంటాడు. కాలం ఎందుకు నడుస్తూ ఉంటుందో కాలానికి తప్ప మరొకటి తెలియదు. అంతు చిక్కనటువంటి మహాస్వరూపం కాలం అంటే, ఈ కాలం వల్లే జన్మాలు జరుగుతున్నాయి, కాలం వల్లే నాశనం జరుగుతోంది, కాలమే వృద్ధికి మూల కారణం, కాలమే క్షయానికి మూల కారణము, కాలమే ఒకప్పుడు ఒకటి ఉంచుతోంది, ఒకప్పుడు ఒకటి లేకుండా చేస్తోంది. కాలంలో ఎందరో కొట్టుకుపోయారు. కాలము స్వరూపుడు ఆ భగవంతుడు అన్నమాట. అందుకే కాలస్వరూపుడు, కాలకాలుడైన ఆయనను అర్థం చేసుకోవడం కష్టం కనుక ఆ కాలస్వరూపుడికి నిరంతరం నమస్కారం చెయ్యాలి. అటువంటి మహానుభావుడు విష్ణువుకు నమస్కరించి నా ప్రసంగం కొనసాగిస్తున్నాను అని ఇలా వినిపిస్తున్నట్ట పరాశరుడు మైత్రేయునికి. ఒకప్పుడు కథయామి యథా పూర్వం దక్షాద్యై మునిసత్తమై పృష్ట ప్రోవాచ భగవాన్ అబ్జయోనిహి పితామహః. ఒకప్పుడు దక్షుడు, మరీచి, కపిలుడు, అగస్త్యుడు, అంగిరసుడు మొదలైనటువంటి పేర్లు కలిగిన మహర్షులందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రహ్మదేవుడప్పుడు తామర పువ్వులా వికసించి ఉంటే అందులో కూర్చొని ఉన్నాడు. అటువంటి బ్రహ్మకి వాళ్ళు నమస్కారం చేసి ఆ బ్రహ్మ ద్వారా సృష్టి యొక్క విశేషాలు వినాలి అని కోరాము అన్నారట. అప్పుడు వారితోటి పితామహుడు ఆ బ్రహ్మదేవుడు ఇలా వివరించాడు, ఆ వివరించింది నీకు చెబుతున్నాను విని వైత్రేయ అని బ్రహ్మ తక్కిన ఋషులకు చెప్పిన విషయాన్ని ఇలా చెబుతున్నట్ట. నాయనలారా, ఓ దక్ష, కపిలాది మహర్షులారా, నేను చెప్పే ఈ ప్రసంగాన్ని పూర్వం సారస్వతుడు అనేటటువంటి వాడు నర్మదానది ఒడ్డున పురుకుత్సుడనే రాజుతో కలిసి యజ్ఞం చేశాడు. తైశ్చోక్తం పురుకుత్సాద్య భూభుజే నర్మదా తటే సారస్వతాయతేనాపి మహ్యం సారస్వతేన చ. ఈ ప్రసంగాన్ని ఆయన ఇంతకు పూర్వం నర్మదా నది ఒడ్డున యజ్ఞం చేస్తున్నటువంటి పురుకుత్సుడికి చెప్పాట. ఆ పురుకుత్సుడి ద్వారా సారస్వతుడు, సారస్వతుడి ద్వారా ఎందరో విన్నారు. అటువంటి విషయాన్ని వివరిస్తున్నాను అని బ్రహ్మ ఇలా వివరించాడు. ఈ సృష్టి అంతా మొదట్లో ఒక దివ్యమైన జ్యోతిస్వరూపంగా ఉన్నది. అప్పుడు ఈ సృష్టికి ఇలా భూమి లేదు, ఈ సృష్టిలో సముద్రాలు లేవు, ఈ సృష్టిలో ఏ లోకమూ లేదు, అసలు పురుషులు లేరు, స్త్రీలు లేరు. దానికి అప్పుడు ఉన్న ఆ స్థితికి పరాస్థితి అన్నారు. ఆ స్థితిని వర్ణించడానికి ఎవడి వల్ల కాదు, ఎందుకంటే ఏమీ లేదు కనుక. ఏదైనా ఉంటే దానికి వర్ణన చేయగలుగుతారు. ఆకారం లేని దాన్ని ఎవడు వర్ణించగలుగుతాడు? ఆనాడు దానికి ఆకారం లేదు, ఒక శక్తి తప్పేమీ లేదు. ఆ పరశక్తి ఉన్నదే పరమాత్మ అని పిలువబడింది. అది ఎటువంటిది అంటే రూపవర్ణాది నిర్దేశ విశేషేణ వివర్జిత. ప్రారంభకాలంలో ఆ భగవంతుడికి ఒక గుణం లేదు, ఒక రూపం లేదు, ఒక కర్మ లేదు. గుణ రూప కర్మ వివర్జితమైనది భగవత్ స్వరూపం అంటే. ఇప్పుడు ఒక మనిషికి ఆకారం ఉందంటే గుర్తుపట్టగలడు, కానీ ఏ ఆకారంలోనూ కనపడిన వాడిని ఎవడు గుర్తుపట్టగలడు? వాడికి ఏ గుణం లేదు, ఏ రూపం లేదు, ఏ కర్మ లేదు, ఇక వాడిని ఎవడు గుర్తుపట్టలేడు. అదిగో అది పరమాత్మ స్వరూపం అంటే. అటువంటి మహానుభావుడు అయినటువంటి ఆ శక్తి స్వరూపుడు వృద్ధి పరిణామము క్షయము నాశనము అనే వికారాలకు దూరమట. ఆరు వికారాలు ఉన్నాయి. అందులో జన్మ, వృద్ధి, పరిణామ, క్షయ, నాశనరహిత అనే ఆరు ఉన్నాయి. ఈ ఆరింటికి అతీతుడు. అప్పుడు ఆయన ఏమనేవారంటే మహర్షులు, ఆ స్థితి తెలియదుగా మరి, వీళ్ళు చూడలేదు. అసలు ఏ రూపం లేని పరమాత్మ అంటే ఎవరికీ తెలియదు. అందుకని ఆ రూపానికి, ఆ రకమైన శక్తికి ఏమనుకున్నారట వాళ్ళు, సర్వత్రా ఉన్నది, అన్నిటా అన్నిటిగా ఉన్నది. అందుకని దానికి మనం ఓ పేరు పెడదాం, వాసుదేవేతి విద్వద్ది పరిపఠ్యతే, వాసుదేవుడు అని పేరెట్టుకుందాం ఆ స్వరూపానికి. వాసుదేవుడు అంటే అర్థం ఏమిటంటే అన్నిటి ఎందు ఉన్నవాడు, అన్ని వస్తువులు తానే అయినవాడు. అంటే ఇవాళ ఇలా వస్తువులు వచ్చాయి, ఈ వస్తువులన్నీ ఆయనే, అన్ని వస్తువుల్లో ఉండే శక్తి ఆయనే అని అర్థం. అటువంటి వాసుదేవుడు అని పిలుచుకునేవారు. ఆ వాసుదేవ స్వరూపం ఉన్నదే అది ఎటువంటిది అంటే నిత్యం ఎల్లప్పుడూ ఉంటుంది. తర్వాత అజమం, అది పుట్టుకతో ఉండేది కాదు. అక్షయం, క్షయం కాదు, క్షయం అంటే ఖర్చు అయిపోవడం. 10 రూపాయలు ఉన్నాయి, కొద్ది రోజులకు 1 రూపాయి కూడా లేకపోవచ్చు. ఇది క్షీణించేది కాదు. ఇక అవ్యయం, ఒకే రూపంతో ఉండే ఏకరసం, ఏ గుణములు లేని నిర్మలమైన పరబ్రహ్మ స్వరూపం. అటువంటి ఆ మహాస్వరూపం క్రమేపీ కాలస్వరూపంగా మారింది. కాలము అంటే మార్పు చెందేది. ఇవాళ నుండి మళ్ళీ ఇంకో రోజు వస్తుంది, ఎప్పుడు అలా నడుస్తూ ఉంటుంది. అలా నడిచే కాలస్వరూపం అయ్యింది అది. ఆ కాలస్వరూపం యొక్క లక్షణం ఏంటంటే మార్పు చెందడం. కాలానికి లక్షణం మార్పు. ఆ కాలస్వరూపుడే మొట్టమొదట ఒక పురుషుడు యొక్క రూపం ధరించాడు. దానికి వ్యక్తము, అవ్యక్తము, అన్యము అని 3 రూపాలు ఉండేవట. అంటే కనపడుతుంది ఒక్కొక్కప్పుడు, కనపడదు ఒక్కొక్కప్పుడు, కనబడి కనపడకుండా ఉంటుంది ఒక్కొక్కప్పుడు. ఒక్కోసారి మీరు చూడండి, నాకు ఇలా శంఖ చక్రాలతో ఉండి ఒక పురుషుడు కనపడ్డాడు, లేదా మరో రూపం కనపడింది. ఒక్కొక్కప్పుడు నాకు ఏదో కనపడిందంటే అస్పష్టంగా ఉంది, అసలు ఒకప్పుడు ఏదీ కనపడలేదండి అనిపిస్తుంది కొంతమంది భక్తులకు. కనపడేది వ్యక్తం, కనపడనిది అవ్యక్తం. ఒక్కొక్కప్పుడు కనబడి కనపడకుండా ఉంటుంది, అది వ్యక్త అవ్యక్తం. ఇలాంటి 3 రూపములు ఉన్నాయి. ఈ 3 కూడా కాలస్వరూపమట. వ్యక్త వ్యక్తై తథైవాన్యే రూపే కాలస్తథాపరం. కనబడి కనపడకుండా, కనపడుతూ కనపడకుండా ఇలా ఉండేటటువంటి ఆ రూపం కాలస్వరూపం. ఆ కాలస్వరూపంలోంచి 4 మార్పులు ఉన్నాయి. ప్రధానము, పురుషుడు, వ్యక్తము, కాలము ఈ నాలుగు కూడా తెలిస్తే వాడు పండితుడు. ప్రధానం పురుషం, వ్యక్తం, కాలం ఈ నాలుగింటిని తెలుసుకోగలిగేవాడు మహాపండితుడు, చాలా అరుదుగా ఉంటారు. ఈ నాలుగు తెలుసుకుంటే వాడే వైకుంఠానికి వెళ్ళగలుగుతాడు. విష్ణువు యొక్క నిలయం ఈ నాలుగింటితో నిండి ఉంటుంది. ప్రధాన పురుష వ్యక్త కాలములనే ఈ నాలుగు కూడా విష్ణువు యొక్క స్వరూపాలు. వీటి వల్లే ఈ సృష్టి యొక్క ఉత్పత్తి, సృష్టి యొక్క అభివృద్ధి, సృష్టి యొక్క సంహారము ఈ మూడు ఏర్పడ్డాయంటే వాటి కారణం ఈ ప్రధానము, పురుషుడు, వ్యక్తము, కాలము ఈ నాలుగే కారణం. ఈ నాలుగు కూడా భగవంతుని యొక్క క్రీడలు. చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టుగా భగవంతుడు వీటితో ఆడుకుంటున్నాడు ఈ నాలుగింటితో. ఆ క్రీడలో ఒక భాగమే ఈ లోకాలు. ఇవంతా ఈ భూగోళాదులు ఆయన ఫుట్బాల్ ఆడుతున్నాడు అన్నమాట రోడ్డు కాసేపు. క్రికెట్ బాల్ మన వాళ్ళు ఎలా కొడుతున్నారో అలాగా ఇవి బౌండరీలు దాడుతున్నాయో, సిక్సర్లు పడుతున్నాయో, స్వామి యొక్క అనుగ్రహం. ఇదంతా ఒక చక్కని క్రీడ. అవ్యక్తం కారణం యత్త ప్రధానం ఋషిసత్తమై ప్రోచ్యతే ప్రకృతి సూక్ష్మ నిత్యం సదసదాత్మకం. ఆ భగవంతుడిలోంచి అవ్యక్తమైన కారణం ఒకటి ఉన్నది, దానికి సదసద్రూపము కనిపించేటటువంటి ఒకనొక దివ్యస్వరూపము అసత్తు, కనిపించనటువంటి దివ్యస్వరూపము సత్స్వరూపం. అంటే ఈ సృష్టి అంతా రెండింటితో నిండి ఉన్నది. ఒకదాన్ని సత్ అన్నాం, రెండవ దాన్ని అసత్తు అన్నాం. మనమందరం ఉన్నాం. మనం ఒక్కొక్కప్పుడు సత్స్వరూపాలం, ఒక్కొక్కప్పుడు అసత్స్వరూపాలం. మనము ఎవరము, ఎక్కడ నుంచి వచ్చాము, ఏమి సాధించాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే జ్ఞానంతో కూడిన ప్రశ్నలు ఎవడు వేసుకుంటాడో వాడు సత్స్వరూపుడు అవుతాడు. ఆ ఏదో పుట్టాం, ఏదో బతుకుతున్నాం, ఏదో సంపాదిస్తున్నాం, తింటున్నాం, అసలు ఇంకేం పట్టించుకోకుండా ఇందులో పడి కొట్టుమిట్టాడితే అది అసత్స్వరూపం. ఈ రెండు ప్రతి జీవుల్లో ఉన్నాయి. మునులు ఉన్నారే వాళ్ళు సత్స్వరూపాన్ని తెలుసుకుంటారు. సంసార జీవులు ఎక్కువ మంది అసత్స్వరూపంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అటువంటి ఆ మహానుభావుని యొక్క తత్వాన్ని మీకు వివరిస్తాను అని మైత్రేయునికి పరాశరుడు వివరిస్తున్నాడు. అది రెండవ రోజు కార్యక్రమంలో రేపు మనం ముచ్చటించుకుందాం. జాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రిం అతర్క్యం త్రైపురం మహః. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయే చ నమః. జగదంబ యొక్క దివ్య సంకల్ప బలంతో అనుగ్రహంతో మనం నడుపుకుంటున్నటువంటి ఈ విష్ణు పురాణంలో రెండవ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాం. ఈ రెండవ రోజు కార్యక్రమం సృష్టి క్రమము అని పిలువబడుతుంది. చాలా అత్యద్భుతమైన క్రమం. కొంచెం అర్థం అవ్వాలంటే కష్టం. దీంట్లో కొన్ని కొన్ని పారిభాషిక పదాలు అంటారు, అయినా చెవిలో పడితేనే చాలు. ఈ సృష్టి క్రమము పునర్జన్మ లేకుండా చేసే అంత ఉత్తమమైన ఘట్టం. అటువంటి ఉత్తమ ఘట్టం ఇవాళ మనం ముచ్చటించుకుందాం. చెబుతున్నాడు మైత్రేయునికి పరాశర మహర్షి, నాయనా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము వీటితో పాటుగా అగోచరమైన ఒక చైతన్య శక్తి ఉన్నదట. ఈ ఆరు ఐదు కనపడుతున్నాయి. పృథివ్యాపస్తేజో వాయురాకాశములు అని పిలువబడే పంచభూతాలు కంటికి కనపడతాయి. అంటే ఆకాశం ఎలా కనపడుతుందండి అని మనకు అనుమానం. ఏదో ఒక రూపం పైకి చూసినప్పుడు మనకి అది శూన్యమైన కనపడుతుంది కనుక ఆ నీలపురంగే ఆకాశం కనపడుతుందని భావించుకోవాలి. భూమి ఎలాగో కనపడుతోంది, అగ్ని కనపడుతోంది, వాయువు ఎలా కనపడుతోంది, వాయువు కంటికి కనపడదు కానీ చర్మములకు స్పర్శ ద్వారా దాన్ని గ్రహిస్తున్నాం. గ్రాహ్యములన్నీ కనపడినట్టే లెక్క అన్నారు. పైకి కంటికి యథాతథంగా కనపడకపోయినా గాలి ఉంది లేదు అని మనం చెప్పగలుగుతున్నాం కదా. ఏమండి నాకు ఒంటికి ఇప్పుడే హాయిగా గాలి తగిలిందండి, లేదా గాలి బంధించుకుపోయింది అనగలుగుతున్నాం కనుక, స్పర్శ ద్వారా అయినా తెలుసుకుంటున్నాం కనుక అది కూడా చూచినట్టే లెక్క. ఈ విధంగా పంచభూతాలు కంటికి కనపడతాయి. కంటికి కనపడని శక్తి ఈ పంచభూతాలకు అతీతమైన శక్తి. దానికి ఇంద్రియ అగోచరమైన ఆ శక్తికి చైతన్య శక్తి అని పేరు. ఈ పంచభూతములు ప్లస్ ఈ చైతన్య శక్తి ఈ ఆరు కలిస్తే ఏర్పడిన దానికి బ్రహ్మాండము అని పేరు. ఈ భువన బ్రహ్మాండములన్నీ అలా ఏర్పడ్డాయి. ఈ ఆరింటి యొక్క సంయోగం వల్ల ఏర్పడినటువంటి లోకాలలో అన్నిటికంటే స్థూలమైనది అంటే బరువైనది, పెద్దది, ఆకృతిలో గొప్పది అయిన లోకము భూమి. ఈ పృథివీ అన్నిటికంటే గొప్ప లోకం. ఇక ఆకాశం ఉన్నది. ఈ ఆకాశం నిజానికి అన్నిటికంటే విశాలమైనది ఆకాశం. ఎందుకంటే అసలు ఆకాశం ఎంత ఉందో ఎవడికి తెలియదు, అది ఏముందో ఏమిటిలేదో తెలియదు. కానీ ఈ ఆకాశం ఎటువంటిది అంటే ఎవరికి నివాసయోగ్యం కాదు, శూన్యం. అందువల్ల అది సర్వవ్యాపకమైనది చైతన్య శక్తిలాగా. ఈ ఆకాశానికి ఒక లక్షణం ఉన్నదట. ఏమిటా ఒక లక్షణము అంటే శబ్ద గుణకం అన్నారు. శబ్దాన్ని వ్యాపింపజేస్తుంది ఆకాశం అంటూ పైన శూన్యం లేకపోతే ఇవాళ మనం ఎదురు చూసేటటువంటి ఏ శబ్దము లేదు పొమ్మన్నారు. శబ్దానికి ఆకాశమే మూల కారణం. ఇక శబ్దము అనేక రకాలు. మొట్టమొదట ఈ సృష్టి అంతా ఒకనొక శబ్దం నుంచి ఆవిర్భవించింది. ఆ శబ్దమే మొదట ఆవిర్భవించి ఉండకపోతే ఈ సృష్టి రాదు. ఆ శబ్దమునకే పూజ్యులు, వేదజ్ఞులు ప్రణవము, ఓంకారము అని పేరు పెట్టారు. ఆ శబ్దంతో సృష్టి ఆరంభమయ్యింది. అనాదిది గనక ఆ ఓంకారం, ఆ ఓంకారాన్ని కొందరు పరబ్రహ్మమన్నారు, మరికొంతమంది అదే దైవస్వరూపం అన్నారు, కొందరు అదే చైతన్య శక్తి అన్నారు, కొందరు అదే అనేక మార్పులకు గురవుతుంది, ఎన్నో విధాలైన మార్పులకు అన్నారు. ఏది ఏమైనా సృష్టి సర్వము కూడా ప్రారంభమైనటువంటి శబ్దము ఆ ప్రణవస్వరూపం. క్రమంగా ఆ శబ్దంలోంచి రెండు శబ్దాలు విభజింపబడ్డాయి. ఒకదానికి అనాహతము, రెండవ దానికి ఆహతము. అనాహతం అంటే ఏమిటి అంటే, శబ్దం మనలో చిన్ని చిన్ని పరమాణువులుగా వచ్చి సంయోగం చెందితే అనాహతము అన్నారు. ఉదాహరణకి గాలి లేనప్పుడు అంతా నిశ్చలంగా ఉన్న సమయంలో చెరువు నీరు చూడండి, గాలి ఏమీ లేనప్పుడు చెరువు అలా స్తంభించిపోయినట్టు ఉంటుంది, కదలిక లేకుండా. కానీ కొద్దిగా గాలి వేయగానే ఆ చెరువే అటు ఇటు కదులుతూ చేస్తుంది. గాలికి ఆ చెరువులోంచి చిన్ని చిన్ని తరంగాలు లేచి ఆ తరంగాలు శబ్దం పుట్టిస్తాయి. గాలి లేనప్పుడు చెరువు ఏ స్థితిలో ఉన్నదో దానికి అనాహతము అని పేరు. గాలి వచ్చేసరికి చెరువులోంచి తరంగాలు పుట్టి శబ్దం పుడుతుంది చూశారు, దానికి ఆహతము అని పేరు. ఈ సృష్టి కూడా నిశ్శబ్దము శబ్దము అని రెండు రకాలు అన్నమాట. అది రహస్యం. అనాహతం అంటే శబ్దరహితం. శబ్దరహితం అంటే శబ్దం వినపడనంత తక్కువ స్థాయిలో ఉంది, అసలు లేకుండా ఉండదు. శబ్ద సహితము అంటే అది వినపడే స్థాయిలో ఉన్నది, ఇంకా వినపడడానికి కూడా అధికమైనటువంటి భయంకర శబ్ద స్థానంలో ఉంది అని అర్థం. ఈ రెండింటికి కలిపి ఈశ్వరత్వము ఐశ్వర్యము అని పేరు. ఈ శబ్దము ఏం చేస్తుందంటే ఆకాశంలో వ్యాపిస్తుంది. ఈ పరమాణువుల యొక్క లక్షణం వ్యాపించటం. ఈ వ్యాపించటం వల్ల క్రమేపీ దీనికి ఒక స్పర్శ కలుగుతుంది. ఈ స్పర్శతత్వము అగ్నితత్వము కలుస్తాయి. కలిస్తే ఈ సృష్టి అనేటటువంటి తత్వం ఏర్పడింది. శబ్దతత్వం వల్ల ఆకాశం ఏర్పడింది. ఆకాశానికి స్పర్శ తన్మాత్ర గుణం అంటారు. ఆ తన్మాత్ర గుణంలోంచి వాయువు పుట్టింది. వాయువుకి మళ్ళీ తన్మాత్ర గుణము తేజస్సు వెలుతురు. ఆ వెలుతురులోంచి అగ్ని పుట్టింది. అగ్నికి మళ్ళీ తన్మాత్ర గుణము రసం అంటారు. ఆ రసగుణంలోంచి నీరు ఏర్పడింది. మళ్ళీ నీటికి తన్మాత్ర గుణము గంధం అంటారు. ఆ గంధంలోంచి భూమి ఏర్పడింది. ఈ విధంగా ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి తేజస్సు, తేజస్సు నుంచేమో రసము అంటే నీరు, నీటి నుంచి భూమి. ఇవి ఆరంభం, క్రమం ఇదన్నమాట. వరుసగా ఆకాశ, వాయు, అగ్ని, జల, భూములు ఏర్పడ్డాయి ఈ ఆర్డర్లో. చిట్ట చివరిగా ఐదు తత్వములతో కూడినటువంటి భూమి ఉన్నదే. ఈ భూమికి ఐదు గుణములు ఉన్నాయట. అవే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఈ భూమిలో శబ్దమున్నది, ఈ భూమికి స్పర్శ ఉన్నది, భూమికి రూపముంది, భూమికి రసం అంటే జల లక్షణం ఉన్నది, భూమికి గంధం ఉన్నది, వాసన. ఈ ఐదు ఉన్నాయి. ఈ ఐదింటితో పాటు ఈ భూమి తత్వానికి ఒక చమత్కారం చేసేట సృష్టికర్త. ఈ ఐదు తత్వాలు కలిపితే ఒక రూపం ఏర్పడిందట. ఆ రూపమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ శరీరం అన్నమాట. ఈ రూపానికి ఈ ఐదు తత్వాలతో పాటు మరొక ఐదు ఇంద్రియాలు కూడా పెట్టాడు, కర్మేంద్రియాలు. అదే వాక్, పాద, పాణి, పాయు, ఉపస్థలు అని పిలువబడతాయి. వెరసి 10 ఇంద్రియములతోటి కూడింది ఈ శరీరం. అంటే తేట తెలుగులో చెప్పాలి అంటే ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మము, ఈ ఐదు కూడా భూమి, ఆకాశము, తేజస్సు, వాయువు, జలము, వీటికి చిహ్నాలు. ఈ ఐదింటి యొక్క జ్ఞానేంద్రియాలే కాకుండా కర్మేంద్రియాలు ఉన్నాయి పనిచేయడానికి ఉపయోగించేవి. అది వాక్కు, పాదం కాలు, పాణి చెయ్యి, పాయువు ఉపస్థ. ఈ ఐదు కూడా కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరం నడవాలి అంటే దానికి 3 గుణములు పెట్టేట భగవంతుడు. ఆ 3 గుణములే రాజసము, తామసము, సాత్వికము. ఈ 3 గుణాలు పెట్టాడు. రాజస గుణము అంటే సృష్టికి మూల కారణం రాజసం. రజస్సు లేకపోతే సృష్టి లేదు. తామస గుణము అంటే నాశనం. సాత్విక గుణము అంటే స్థితి నిలబడడం. సాత్విక గుణం వల్ల ఉంటేనే ఈ సృష్టి నిలబడుతుంది. సత్వగుణం లేకపోతే సృష్టి లేదు. రజోగుణం లేకపోతే సృష్టి అసలు పుట్టదు, ఏర్పడదు. తమో గుణం లేకపోతే నాశనం కాదు. కాబట్టి సప్త రజస్తమో గుణములు మూడు కూడా ఈ శరీరం నిలబడడానికి అవసరమయ్యాయి, శరీరం పెరగడానికి అవసరమయ్యాయి, శరీరం నశించిపోవడానికి అవసరమయ్యాయి. ఈ చరాచర ప్రపంచమంతా మన కంటికి కనపడింది కానీ కనపడనది కానీ అశేషమైన ప్రపంచం ఉందిగా సృష్టి అంటే. ఈ ఒక్క భూమే కాదు, మన కంటికి కనపడే చాలా తక్కువ. కంటికి కనిపించని బ్రహ్మాండములు ఎన్నున్నాయో వీటన్నిటినీ కలిపితే ఒక దేహం ఏర్పడిందిట. మొత్తం భువన బ్రహ్మాండములన్నీ కలిపి ఒక దేహం. ఆ మహాదేహానికే వాసుదేవుడు అని పేరు. ఆ అద్భుతమైనటువంటి రూపానికి వాసుదేవుడు అని పేరు పెట్టారు. వాసుదేవుడు అంటే మనం అనుకుంటున్నట్టుగా ఒక విష్ణువో శివుడు అని కదా అర్థం. వాసుదేవుడు అంటే ఎల్లయందును తావసించుట, ఎల్ల తనయందు వసించుటను వాసుదేవుడను పదమునకు అర్థమండ్రు. వాసుదేవ శబ్దానికి అర్థం ఏమిటి? అన్ని అంతటా అని అర్థం. అంటే ఈ మొత్తం అన్నీ తానే, అంతటా వ్యాపించి ఉన్నవాడు ఎవడో వాడు విష్ణువు, అదే అతడే వాసుదేవుడు. అటువంటి వాసుదేవుడు ఉన్నాడే, ఆయనకు కూడా కాలప్రేరణ వల్ల, మాయా ప్రేరణ వల్ల, ఒక మహామాయా ప్రేరణ వల్ల, ఆ మాయకే యోగమాయ అని పేరు, జగన్మాత అధీనంలో ఉంటుంది. ఆ మాయా ప్రేరణ వల్ల రజోగుణం కలుగుతుందిట. రజోగుణం కలిగితే కేశవుడు అని పేరు కలిగించుకుని ఆ రజోగుణ ప్రేరణ వల్ల పాలసముద్రంలో ఆదిశేషుడి పానుపు మీద వయ్యారంగా పడుకుంటాడు ఓ పక్కకి తిరిగి. ఆ పడుకోవడానికి కారణం రజోగుణం. రజోగుణం ఎక్కువ ఉంటే తల కింద చేయిబెట్టుకుని నిద్రపోతారు హాయిగా పాలసముద్రంలో. ఎక్కువ కాలం నిద్రపోతున్నాడంటే తమో గుణం ఉంటేనే ఎక్కువసేపు నిద్ర అవుతాడు. ఒక్కొక్కటి చూడండి, ఎన్ని గంటలు పడుకున్నా నిద్రకి బరగలిగి తీరదు. ఎప్పుడో అలసిపోయి పడుకోవడం వేరు, రోజు రాత్రి పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్న లేస్తే పొద్దున్న పడుకుంటాడు, తినడానికి లేస్తాడు తప్ప తక్కిన కాలంలో అస్తమట్టు పిలిస్తే నిద్ర వస్తుంది ఒక్కొక్కడికి. అదృష్టం అని అనుకుంటున్నాం మనం. అదే తమో గుణం యొక్క లక్షణం. తమో గుణం అధికమైతే వాడు మహానిద్ర పోతూనే ఉంటాడు. ఆ నిద్ర నిద్ర నిద్ర, ఆ తమో గుణమే యోగమాయాదేవి కలిగిస్తుంది. అందుకే విష్ణువు కూడా ప్రళయకాలంలో కొన్ని వేల సంవత్సరాల పాటు నిద్రపోతూనే ఉంటాడు. ఆ నిద్రలోంచి బయటకు వస్తే మళ్ళీ నిద్రపట్ట ఆయన, అది సత్వగుణం అన్నారు. అంటే విష్ణువు సత్వగుణ ప్రధానుడు, అంతేకాని మిగతా గుణాలు లేవని కావు. ప్రతివాడిలో అన్ని గుణాలు ఉంటాయి కానీ ఒక గుణం ఎక్కువ ఉంటుంది. ఒక గుణం ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉన్న గుణంతో పిలుస్తాం. ఒకడిని మంచివాడు అన్నాం. ఎందుకు మంచివాడు అన్నాం? అంటే వాడిలో చెడ్డ గుణం లేదా? ప్రతివాడిలో చెడ్డ ఉంటుంది, మంచి ఉంటుంది. కానీ మంచి గుణం ఎక్కువ ఉంటే వాడిని మంచివాడు అంటున్నాం, చెడ్డ గుణం ఎక్కువ ఉంటే చెడ్డవాడు అంటున్నాం. కొంచెం 4-5 సార్లు ఎక్కువ కోపం తెచ్చుకుంటే వీడు కోపిష్టని ముద్ర వేస్తున్నాం. కానీ పాపం వాడికి 24 గంటలు కోపం ఉంటే వాడు చస్తాడు, అప్పుడప్పుడు ఎక్కువ కోపం రావచ్చు, అంతే తేడా. అలాగే విష్ణువులో కూడా సత్వగుణం ఉన్నది, రజోగుణం ఉన్నది, తమోగుణం ఉన్నది. కానీ సత్వగుణం ఎక్కువగా ఉంటుంది కనుక ఆయనను సాత్వికుడు, సత్వగుణ ప్రధానుడు అని పిలుస్తాం. అటువంటి విష్ణువు పాలసముద్రంలో నుంచి నిద్రలోంచి లేచాడు ఒకసారి. ఆ లేచినప్పుడు సముద్ర గర్భంలోంచి ఒక అద్భుతమైన అండం బయటకు వచ్చింది. కోడిగుడ్డాకారంలో ఉంటుంది. తత్క్రమేణ వివృద్ధం సత్ జలబుద్బుదవత్సమం భూతేభ్యోండం మహాబుద్ధే మహత్తదుదకే శయం ప్రాకృతం బ్రహ్మరూపస్య విష్ణో స్థానమనుత్తమం. ఆ ప్రపంచమంతా జలంలో నిండినప్పుడు విష్ణుమూర్తి ఆదిశేషుడి పానుపు మీద గాఢంగా నిద్రపోతున్నాడు. ఒకప్పుడు అలా నిద్రపోతున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. ఒక అండం బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అండం అంటే ఆయన యొక్క బొడ్డులో నుంచి పొడుచుకుని వచ్చిందిట ఒక కాడ. ఆ కాడపైన తయారైందిట గుడ్డాకారంలో. చూడ్డానికి నీటి బుడగలా ఉంది, బెలూన్లో గాలి ఉత్తు ఉంటే ఎలా పైకిలు వస్తుంది చూసారు, పొడగ ఉబ్బుతూ అలా క్రమేపీ ఆ బయలుదేరిందిలా ఉబ్బిందిట, ఉబ్బుతూ క్రమేపీ నీటి పైకి వచ్చింది. అది ఏ రంగులో ఉంది? బంగారం రంగులో ఉంది. అందుకని దానికి హిరణ్మయ అండము అని పేరు వచ్చింది. హిరణ్మయ అండము బంగారం రంగులో ఉన్నది, బంగారం. అది చూస్తూ ఉండగా చీకటిని వ్యాపింపజేసిందిట. ఇదేంటండి, బంగారం రంగులో ఉంటే కాంతి రావటం పోయి చీకటి రావటం ఏమిటి అని. సూర్యుడికి ఒక్కసారి చూడండి మీరు ఎప్పుడన్నా, అప్పుడు మన కంటికి ఏం కనబడుతుంది? కళ్ళు బయర్లు గమ్మి చీకట్లు గమ్ముతాయి. సూర్యుడు తేజస్శాలి, ఆయన కేసు చూసిన వాడికి తేజస్సు కనపడదు, కళ్ళు బయర్లు గమ్మి చీకట్లు ఏర్పడతాయి. కావాలంటే పరీక్ష చూసుకోండి మెట్ట మధ్యాహ్నం పూట, ఇప్పుడు చూసినా చాలు. మహా తేజస్సు ఏం చేస్తుందంటే చూడ్డానికి వీల్లేనంతటి తేజస్సు అవడం వల్ల చీకట్లు గమ్మింపజేస్తుందట, వ్యాపింపజేస్తుందట. ఈ హిరణ్మయాండం కూడా అత్యధికమైన తేజస్సు, మంచి వెలుతురు. ఆ వెలుతురుని చూడలేని కారణం చేత ఎవడును, ఏ చైతన్య శక్తి కూడా అంత తేలిగ్గా చూడలేదు కనుక చీకటి చుట్టుపక్కల వ్యాపించిందట. దానికి ఆ అంధకారానికి ఆవరణంలో జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అంటే ఈ గుడ్డు చుట్టూత నీరుంది. గుడ్డుకి పైభాగంలో అగ్ని ఉన్నది, బాగా పైభాగంలో ఆకాశం ఉన్నది, మధ్య భాగంలో వాయువు ఉన్నది. ఈ గుడ్డుకి ఈ నాలుగు ఏర్పడ్డాయి. చూడ్డానికి క్రమేపీ ఎలా ఉందంటే కొబ్బరికాయ ఒక బొండంలో ఉన్నప్పుడు బొండం ఒలుస్తూ ఉంటే ముందు ఆ పీచు గీచు బయటకు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం సన్న పీచు ఉంటుంది, అది కూడా తీస్తే పెంకు ఉంటుంది, పెంకు పగిలితే లోపల గుజ్జు బయటకు వస్తుంది. అలాగా అనేకమైనటువంటి ఆవరణలతో కూడిన ఒక కొబ్బరి బొండంలో కనపడిందిట. అది ఏది? ఈ అండం, ఈ గుడ్డు. సృష్టి ప్రారంభంలో విష్ణువు యొక్క బొడ్డులోంచి వచ్చిన ఈ గుడ్డు అలా ఉన్నదట. అవ్యక్తేన ఆవృతో బ్రహ్మను తైహి సర్వైహి సహితో మహాన్ ఏభిరావరణైరండం సప్తభి ప్రాకృతైర్వృతం నారికేళ ఫలస్యాంతర్బీజం బాహ్యద వైరివా. ఏ విధంగా అయితే కొబ్బరి బొండం చుట్టూత ఈ పీచు గీచు ఇవన్నీ ఉన్నాయో, అలాగే ఏడు రకాలైన ధాతువులతో ఈ గుడ్డు ఆవరింపబడి ఉన్నది. ఆ గుడ్డు ఓ పెద్ద భూతంలాగా పెద్దదైపోయింది. చూస్తూ ఉండగా పెద్ద గుడ్డు అయింది. అప్పుడు అండాకృతి నుంచి కొన్ని రేకులను విచ్చుకోవడం మొదలెట్టేయట. చూస్తే అంతవరకు గుడ్డులో ఉంది కానీ ఈ రేకులు విచ్చుకోవడంతో చూడడానికి ఎలా ఉందంటే బంగారపు తామర పువ్వులో ఉందిట. బంగారంతో తయారు చేసిన తామర పువ్వు ఇలా ముడుచుకుపోయి ఇలా విచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ గుడ్డు అలా విచ్చుకోవటం మొదలుపెట్టింది. జుషన్ రజోగుణం తత్ర స్వయం విశేశ్వరో హరిహి బ్రహ్మాభూత్వాస్య జగతో విసృష్టౌ సంప్రవర్తతే. ఆ గుడ్డలా బాగా విచ్చుకున్నది. ఎంత బాగా విచ్చుకుందంటే విశాలంగా అయిపోయింది. అందులో కోటాను కోట్ల మంది జనాలు హాయిగా పడుకోవచ్చు, అంత విశాలంగా ఆ గుడ్డు విచ్చుకుంది. ఆ గుడ్డు మధ్య భాగంలో చిన్న దుద్దు, ఎప్పుడైనా సరే తామర పువ్వు మధ్యలో చూస్తే ఇంత దుద్దు ఉంటుంది, కర్ణిక అంటారు దానిని. ఆ దుద్దు ఉన్నదట బంగారం రంగులో. అది ఎంత మెత్తగా ఉందంటే కోజిలాన్ పరుపులుత్తి దాని ముందు బలాదూర్, అంత మెత్తగా ఉందిట. ఈ దిక్వాల పరుపులు, ఈ కంపెనీ పరుపులు ఏం సరిపోవడం దాని ముందు, అంత బాగుందన్నాడు. శుతిమెత్తగా, సుకుమారంగా, మనోహరంగా, చూడటానికి అందంగా ఉన్నది ఆ మధ్యలో ఉండే కర్ణిక. అటువంటి కర్ణిక మధ్యలో ఇంత సూక్ష్మమైన ఒక అణువు పుట్టింది. అది ఎంతదో ముందు ఎవరికీ కనపడదు, అంటే అఫ్కోర్స్ అక్కడ ఎవరూ లేడు, అది వేరే విషయం. ఒకవేళ ఎవడైనా చూడాలనుకున్నా చాలా స్వల్పంగా ఉంటుంది అది, అంత సుకుమారం చిన్నది. ఆ చిన్న అణువు ఒకటి పుట్టి అలా అలా పెరిగిందిట. పెరుగుతూ ఉండగా ఆ అణువు క్రమేపీ రజోగుణ ప్రధానమై విష్ణువు నుంచి పుట్టినటువంటి ఒక రూపం ధరించింది. అదిగో దానికే బ్రహ్మ అని పేరు ఆ రూపానికి. ఆ గుడ్డులోంచి పుట్టింది. చూస్తూ ఉండగా ఎప్పుడైతే గుడ్డలో విచ్చుకుందో దానిని మన వాళ్ళు ఏమన్నారు, తామరప్పు అన్నారు, పద్మం అన్నారు. పుట్టినప్పుడు బంగారం రంగులో గుడ్డులో ఉన్నది, వికసిస్తే తామర పువ్వులో ఉన్నది, ఆ మధ్యలో ఆ దుద్దులోంచి పుట్టాడు బ్రహ్మదేవుడు. పుట్టినప్పుడు ఆయన ఒక తలతో పుట్టలేదు, ఐదు తలలతో పుట్టాడు. తర్వాత ఐదో తలకై శివుడు పీకేశాడు, అందుకే ఇప్పుడు నాలుగు ముఖాలతో ఉన్నాడు. పంచముఖుడైన బ్రహ్మదేవుడు పుట్టాడు. సృష్టికర్త రజోగుణ ప్రధానుడు ఆయనని బ్రహ్మదేవుడు అన్నారు. విష్ణువు తన నాభిలోంచి ఈ బ్రహ్మని ఈ విధంగా ఆవిర్భవింపచేశాడు. అతని ద్వారానే ఈ జగత్తులన్నిటినీ నిర్మింపచేశాట. తమోద్రేకీచ కల్పాంతే రుద్రరూపీ జనార్దన మైత్రేయాఖిల భూతాని భక్షయత్యతి దారుణ. అక్కడితో ఆగలేదట. ఈ బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత మరి బ్రహ్మదేవుడు లోకాలు సృష్టించడానికి పుట్టాడు, ఆయన లోకాలు సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత లోకాలు పెరిగిపోతాయి. పెరిగిపోయిన లోకాల పరిస్థితి ఏమిటి? ఏదో అంటున్నారు, ఈ జీవులకు సంబంధించినటువంటి క్రోమోజోములన్నీ కనిపెట్టాము అంటున్నారు. 1200 ఏళ్ళు 1500 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుందిట, 100,000 ఏళ్ళు పెరుగుతుందిట. ఇలా జనాభా పెరిగిపోతే కొంతకాలానికి ఒకనెత్తి మీద ఒకటి కూర్చోవాలి, అప్పుడు ఈ సృష్టి అల్లకల్లోలం అయిపోతుంది. మానవుడు ఎన్ని జన్మలు ఎత్తినా అటువంటి దానిని చేయలేడు, వాడి వల్ల కాదు, సృష్టికి వ్యతిరేకంగా వెళ్ళలేడు. సృష్టి యొక్క రహస్యం సృష్టి ఆరంభంలోనే ఇక్కడ చెప్పాడు. ఏమని? తమోద్రేకీచ కల్పాంతే, ఆ కల్పాంత కాలంలో మళ్ళీ సృష్టి ప్రారంభించేటప్పుడే విష్ణుమూర్తితో సంకల్పం చేశాట. ఈ బ్రహ్మదేవుడు పుట్టాడు, వీడు లోకాలు సృష్టిస్తాడు, ఇతని వల్ల లోకంలో ఋషులు మనుషులు వీళ్ళందరూ పుట్టుకొస్తారు, వీళ్ళంతా ఏళ్ళు తరబడి బతుకుతూ ఉంటే మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టే వాళ్ళు ఏమైపోతారు, అందుకని నాశనం చేయడానికి తానే రుద్రుడుగా మారాట. తమోగుణ ప్రధానంతో రుద్రుడయ్యాడు. ఈ రుద్రుడు కాలాన్ని ప్రవేశపెట్టి కాలం ద్వారా ప్రజల ప్రాణాలను తాత్కాలికంగా తీసేస్తాడు. చిట్ట చివరిని కల్పాంతంలో ప్రళయంలో మొత్తం ఒకేసారి లాగేస్తాడు. మొత్తం ఈ జనమంతా కూడా నీళ్ళలో కలిసిపోతారు. ఆయుర్దాయం మనం 1500 ఏళ్ళు కనుక నిజంగా వీళ్ళు పెంచారనుకోండి సైంటిస్టులు, అది జరిగిన 2వ రోజునే తుఫాన్ వచ్చి 15 రోజుల పాటు వర్షం కురిసి బ్రహ్మ ప్రళయంలో కలిసిపోతుందని భవిష్య పురాణంలో చెప్పారు. మానవుడు ఆయువుని పెంచుకోవడానికి కృత్రిమంగా ప్రయాణం చేస్తే, యోగశక్తితో భక్తితో ప్రయాణం చేయాలి. ఈ సైన్స్ ద్వారా చేస్తే తక్షణం భూమి మీద 15 రోజులు తుఫాను కురుస్తుందిట, మామూలు తుఫాను కాదు, అతి ప్రళయం వచ్చి పడిపోతుంది. అప్పుడు ఈ సృష్టి నాశనం అవుతుంది. కాబట్టి నిజంగా ఈ సైన్స్ వాడు అన్నట్టుగా 1200 ఏళ్ళు 1500 ఏళ్ళు ఆయుర్దాయం కనిపెడితే మనం చాలా అదృష్టవంతులు, అందరం తొందరగా కలిసిపోతాం, గొడవలేదు. అప్పుడు రోజు కాలేజీకి వెళ్ళాలి, సంతకం పెట్టాలి, ఉద్యోగం చేయాలి, ఈ బెంగర ఎవరికి ఉండవు, సుఖంగా ఉంటుంది ప్రాణానికి. ఆ ప్రళయంలో ధ్వంసం చేసే రూపానికి రుద్ర రూపము అని పేరు పెట్టారు. ఇక శ్రీ మహావిష్ణువు బ్రహ్మను సృష్టించాడు సృష్టి కోసం, నాశనం చేయడానికి ప్రళయకర్త రుద్రుని చేశాడు. ఇంకా తానేం చేసేట, నాగ పర్యంక శయనే సేతేచ పరమేశ్వర ప్రబుద్ధశ్చ పునఃసృష్టిం కరోతి బ్రహ్మరూపదృక్కు. మహానుభావుడు తానే నాగశేష శయనుడైనటువంటి ఆ విష్ణువు బ్రహ్మయ్య సృష్టికర్త అయ్యాడు, రుద్రుడై నాశనకర్త అయ్యాడు, జనార్దనుడై ఈ సృష్టిని నిలబెడుతున్నాడు. మరి పుట్టించిన వెంటనే చంపకూడదుగా, వీటిని మళ్ళీ నిలబెట్టి పోషిస్తున్నాడు. ఈ విధంగా పరమ పురుషోత్తముడు ఆయన సృష్టి స్థిత్యంత కరణీయం బ్రహ్మ విష్ణు శివాత్మికాం ససంజ్ఞాం యాతి భగవన్ ఏక ఏవ జనార్దన. ఒకే జనార్దనుడు ఈ మూడు రూపాలు చూపిస్తున్నట్ట. ఒక వ్యక్తి మూడు వేషాలు కాదు, ఎన్ని వేషాలనే వేయచ్చు. సృష్టికర్త ఆయన చేయడంలో పెద్ద విశేషం కాదు, 3 రూపాయలు ధరించాడు. పంట్లం వేసుకుపెడితే రోడ్డు మీద నన్ను ఎవడని గుర్తుపెట్టగలడా, అదో రూపం ఇదో రూపం, ఇంటి దగ్గర ఉంటే ఒక రూపం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వేషం ధరించినప్పుడు ఒక్కొక్క రకంగా ఉన్నట్లుగా ఆ భగవంతుడే ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే సృష్టి స్థితి ప్రళయాలు చేస్తున్నాడు ఆయన. ఇలా ఎన్నో బ్రహ్మ ప్రళయాలు సంభవిస్తాయి, ఎన్నో సృష్టి స్థితిలయాలు గడిచిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు భూతేశ్వరుడు, భూత భవిష్యత్ వర్తమాన విధాయకుడు అయిన ఆ భగవంతుడు ఉన్నాడే, ఈ మూడు చేస్తూ మూడింటికి అతీతంగా ఉంటాడట. సృష్టి చేస్తున్నాడు కానీ సృష్టితో ఆయనకి సంబంధం లేదు, సృష్టిని పోషిస్తున్నాడు దాంతో సంబంధం లేదు, లయం చేసుకుంటున్నాడు అయినా దాంతో సంబంధం లేదు, డిటాచ్డ్. ఎలాగండి ఈ మూడు చేస్తున్నా వాటితో సంబంధం లేకుండా ఎలా ఉంటాడు? అస్సలు పడనటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్యాభర్తలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, నిమిషం నిమిషం ధ్వంసం యుద్ధమే అయినా వాళ్ళు కలిసి ఉండడంలా. నేను ఎరిగి తండ్రి మీద కోర్టుకెళ్ళిన కొడుకున్నాడు, తండ్రి అంటే కసి అనమాట, అయినా ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేవారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఫోన్ చేసేవారు, తండ్రి కొడుకే సంబంధం ఉన్నది లేదు. ఎంత విశేషమో చూడండి, ఆ 40 ఏళ్ళు కోర్టు కేసు అలా నడిపారు, చివరికి తండ్రి చచ్చిపోయాడు. అప్పుడు ఆ కొడుకు, అమ్మాయ తండ్రి పోయాడు కదా కేసు విత్డ్రా చేసుకుంటానన్నట్టు, అంతవరకు విత్డ్రా చేసుకోలే. ఇలాంటి తల్లి కొడుకులు ఉంటారు, ఇవన్నీ లోకంలో విశేషాలు. ఒక ఇంట కలిసి కాపురం ఉన్న వాళ్ళే కలిసి ఉండలేకుండా సంబంధం ఒకరికొకరు లేకుండా ఉంటే భగవంతుడైన ఆయన ఇన్ని చేస్తూ వీటితోటి కలిసి లేకుండా ఉండడం ఆశ్చర్యమేమీ లేదట. మరొక ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ. ఏమని అంటే, ఒక తామర పువ్వును చూడండి, తామర ఆకును చూడండి. తామర ఎక్కడ పుట్టింది? నీళ్లలో పుట్టింది. కానీ ఈ నీళ్లు తామరాకు మీద పోస్తే అంటుకుంటే అస్సలు అంటుకో, మన శరీరం తడిసిపోతుంది. కానీ తామరాకును తీస్తే ఆ పైన నీటి పొట్టు అస్సలు అంటుకోదు, మళ్ళీ బొచ్చు పొట్టు కింద వచ్చేస్తుంది. ఆశ్చర్యం, తామర పువ్వు నీటిలో పుట్టి, తామరాకు నీటిలో పుట్టి, మళ్ళీ నీటితో అంటకుండా ఉంటుంది. అదే భగవంతుడి యొక్క రహస్యం. ఏ విధముగా తామర పాకు నీటిలో పుట్టి కూడా నీటి యొక్క సంపర్కం వల్ల తడవకుండా ఉంటుందో, భగవంతుడిలోంచి సృష్టి పుట్టింది కానీ ఈ సృష్టితో ఏ సంబంధం లేకుండా ఉన్నట్టే. ఇక అటువంటి భగవంతుడికి ఏ సంబంధం లేకుండా ఉండే ఆ భగవంతుడికి పరమానంద స్వరూపాన్ని ధారణ చేస్తాడు గనక వరేణ్య అన్నారట. వరేణ్యుడు అని పేరు పెట్టారు. ఆయన మహిమలు వర్ణించడం మానవ మాత్రులైన వారికి సాధ్యం కాదు. ఈ సృష్టి క్రమం ఆశ్చర్యకరమైనది నాయన అనగా, అప్పుడు మైత్రేయుడు అడిగాడు పరాశరుణ్ణి, ఓ ఋషిశ్వరా, శ్రీ మహావిష్ణువు గుణములు లేనివాడు అంటున్నావు, ఏ ప్రపంచంతో సంబంధం లేకపోయినా ప్రపంచం సృష్టించి పోషించి లయం చేశాడంటున్నావు, అటువంటి నిరాకారుడైనటువంటి ఆ వాసుదేవుడు సర్గ స్థితి నాశము ఎలా చేస్తున్నాడు? ఒకే వ్యక్తి ఒక కాలంలో సాకారుడు నిరాకారుడు ఎలా అవుతున్నాడు? అంటే ఒకప్పుడు రూపం ధరిస్తాడు, రూపం ధరించకుండా ఉంటాడు. ఎలా జరుగుతుంది ఇది? కష్టం కదా అన్నట్టు. ఇప్పుడు మనం ఉన్నాం, కనపడతాం రూపం, రూపం ఉన్నప్పుడు రూపం లేదని అన్నం కుదరదు మనకి. చచ్చిపోయాక వాడికి రూపం ఉండదు, రమ్మన్నా ఆ రూపం రాదు. కానీ భగవంతుడు అలా కాదు, ఎప్పుడో రామావతారం ఎత్తాడు, ఇప్పుడు కూడా భక్తుడు తలుచుకుంటే ఆ రాముడి రూపంలో దర్శనమిస్తాడు. ఎలా సాధ్యమవుతుంది ఆయనకి? మనిషికి ఎందుకు సాధ్యం కావడంలా?